చేతిలో కానీ మన నోట్లో ఉంచుకునే ఒక పొరపాటు జరిగితే దానికి కూడా ప్రేరణ సద్గురుదేవులే అని మనం అంటామా? అనాలా. సో దీనికి మనం భగవద్గీతని అప్లై చేసుకుంటే ఏమని చెప్పుకోవాలి? మనం దానికి ప్రేరణ వారే, దీనికి ప్రేరణ వారే. కానీ ప్రేరణకి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి? మనం చేసుకున్న గతంలో మనం చేసుకున్న కర్మలను మనం చేసే ప్రతి కర్మ కూడా ఒక మన హృదయం మీద ఒక ముద్ర వేస్తుంది. ఆ ముద్ర సంస్కారం అనబడుతుంది. ఆ సంస్కారం ప్రారంభంగా పరిణమించి అది మనని ఆ కర్మలకి ఉద్దేశింపజేస్తుంది. వీటిని ఆధారంగా చేసుకుని ఆ ప్రేరణకి భగవంతుడు మనకి అందిస్తాడు. ఒక మంచి పని మనం చేయగలిగాము అంటే ఆ మంచి పని చేసే సంస్కారాన్ని మనం గతంలో సంపాదించుకుని ఉంటే ఆ సంస్కారాన్ని తగిన ప్రేరణ భగవంతుడు మనకు అందిస్తాడు. అదేవిధంగా మనం ఏదైనా ఒక పొరపాటు పని కానీ పని కానీ చేస్తుంటే దానికి సంబంధించిన సంస్కారం మన హృదయంలో ఎక్కడ ఉంటే దానికి ప్రేరణ భగవంతుడు కలిగిస్తాడు. సో అన్ని కర్మలకి ప్రేరణ భగవంతుడే అయినప్పుడు ఈ దుష్కర్మలకి, అంటే దుష్కర్మ మన దుష్కర్మని మనం చెప్తాం, కర్మకి అన్ని కేటగిరీస్ చేసి బ్రాకెట్లో పెట్టి చెప్తూ ఉంటాం. అంటే అన్ని జడు ఉద్దేశంతో చేసే కావు, కణికాలేశంతో కూడా కొన్ని జరుగుతుంది. అన్నిటికీ కూడా కారణం ప్రేరణ అయినప్పుడు, ఆ ప్రేరణ కారణం వాసనలైనప్పుడు, ఆ వాసనలని మనం పోగుతూ ఉంటే తప్ప ఈ కర్మ నుంచి మనం బయటపడలేము అని చెప్పడం బహుశా మన గురుదేవ ఉద్దేశం. అందుకని ఎన్ని జరుగుతూ ఉంటాయి. దీనికి ఉదాహరణ కూడా చెప్పచ్చు. కొంతకాలం క్రితం మా అక్కగారు గతించినప్పుడు, ఆయన సద్గురుసాయం పొందినప్పుడు మాతాజీ సంస్మరణ సభలో అదే మన ఆరాధనలో ముఖ్యంగా గుర్తు చేస్తున్నాడు. లక్ష్మణ దగ్గర సేవ చేస్తుంటే ఆ పని సరిగా చేయలేదు, ఎక్కడో తేడా వచ్చిందని లక్ష్మణ్ కోపడితే ఈవిడ నొచ్చుకున్నాడు. ఆ నొచ్చుకున్న విషయాన్ని అమ్మ దగ్గర చెప్పుకుని బాధపడ్డాడు. అమ్మ అప్పుడు వారికి ఏం చెప్పారు? నా మందగారిని ఓన్లే పోయి ఏం బాధపడదు, ఆవిడ తిట్టినప్పుడల్లా నువ్వు బాగుతాయే అంటుకుంటు. అంటే ఏంటి మరి, తిట్టమని బాబు చెప్పలేదు, బాధపడమని బాబు చెప్పలేదు. తిట్టమని తిట్టినప్పుడు నువ్వు బాధపడకుండా ఏం చేయాలనే దానికి ఆవిడకి ఒక ఉపదేశం చేశారు. ఇలా తిరిగి అంటే ఇప్పుడు ఆ ప్రేరణ తిట్టమని చెప్పింది బాబు చెప్పడానికి, తిట్టడానికి అవసరం ప్రేరణ ఇచ్చింది బాబుజీ, దాన్ని అనుభవంలోకి తెలుసుకుని బాధపడకుండా ఉండడానికి చెప్పింది కూడా బాబే. సో బాబు అనే ఒక దైవం మన స్వభావాన్ని బట్టి మనకి ఆ ప్రేరణ కల్పిస్తున్నాము అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మన సంస్కారం, అంటే గతంలో మనం చేసుకున్న సంస్కారం, మన జీవన విధానం మీద ఇటువంటి ముద్రలు వేస్తే ఆ ముద్రలకి సంబంధించిన ప్రేరణలే మనం పొందుతాం. నార్మల్గా మనం సత్సంగం సజ్జన సాంకక్షలో సద్గురు సమాశ్రయంలో మనం ఉన్నప్పుడు సాధారణంగా మనం అందరం కూడా ఒక చక్కటి సమస్థితిని పొందుతాము. అందరి గురి మంచినే చూస్తూ ఉంటాము, మంచినే గ్రహిస్తూ ఉంటాము, మంచినే గీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ప్రార్థనలో మనం ఏ సంకల్పాలు చేస్తూ ఉన్నామో ఆ సంకల్పాలని చేస్తూనే ఉన్నాం. ఇది ఒక ఐడియల్ క్లారిటీ కండిషన్. స్వర్వతి మూమెంట్ లో మనకి ఏదైనా ఒక అసౌకర్యం కలిగినట్టు మన నుంచి బయటపడేది ఏదో ఉందో అది మన స్వభావం. ఆ స్వభావానికి కారణం మన గత జన్మ వాస్తవం. గత జన్మ వాస్తవమే అవసరం లేదు, ఈ జన్మలో మనం చేసిన వాస్తవంలో కూడా అది కావచ్చు. సో అటువంటి వాటి వల్ల మనకి మనకు వచ్చే ఆ స్వభావం మనకి మనకి ఐడియా చేసుకోవచ్చు. మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, ఒక సిచ్యువేషన్ లో మనం ఎట్లా తీసుకుంటున్నాము, ఆ సిచ్యువేషన్ లో మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాము, ఆ రియాక్ట్ అయిన తర్వాత ఎదుటి వ్యక్తి దానికి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాము, సో ఈ రెండింటికి కూడా డిసైడ్ చేసేది మన మూల స్వభావం. ఈ స్వభావాన్ని మనం ఎట్లా మార్చుకోవాలి అనేది మనం విచారణ చేసినట్లయితే అన్నింటికీ ప్రాథమికంగా ఉండవలసింది గురువంత్రమే. గురు అనుగ్రహం ఉంటే కూడా ఈ స్వభావాన్ని మార్చుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఏంటి అనేది మనం ఏమంటారంటే బుద్ధి కర్మానుసారంగా మనం చెప్పుకుంటున్నాం. మన కర్మలు మనం ఎట్లా నడిపిస్తూ ఉంటాయో మనకి ఉంటే బుద్ధి కూడా మనల్ని ఆది బుద్ధి ఆ విధంగానే మన ప్రేరణ కలిగిస్తుంది. ఏ ఏ మాటలు మన పక్కవారు కానీ మన కుటుంబ సభ్యులు కానీ అన్నప్పుడు మనకి బాధ కలుగుతుందో ఆ బాధ కలగగానే ఏ విధంగా మనం స్పందిస్తాం అనేది అక్కడ ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది, స్వభావంలో రికార్డ్ అయిపోయింది. ఆ రికార్డ్ అయిపోయింది అనుకుంటానే రియాక్షన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఈ రెస్పాన్స్ అప్పల వాళ్ళ స్వభావంలో ఆ రియాక్షన్ అట్లాగే వస్తుంది. అంటే బాధపెట్టే స్వభావం అనేది లోపల అంతర్హీనంగా ఉంది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా బయటపడుతుందో దాన్ని నొచ్చుకునే స్వభావం కూడా అట్లాగే వస్తుంది. నొచ్చుకోవడంతో నాకు ఒక ఆరేళ్ళ అక్కడి నుంచి ఒక రియాక్షన్ కూడా మళ్ళీ ఉంటుంది. ఈ మాట ఇంకొక మాట, ఆ మాటకు వచ్చే రియాక్షన్ కూడా మనకి బాధ కలిగించకపోతే మనం తిరిగి మాట్లాడాం కదా. సో ఇది కూడా మన యొక్క స్వభావాన్ని మన స్వభావాన్ని వచ్చిన మాట. ఈ స్వభావంలో వచ్చే ఈ వల్ల వచ్చే ఇబ్బందులని అధిగమించాలంటే మనకు ఉండవలసింది ఏంటి అంటే ఈ బుద్ధి మనకి ఎట్లా కలుగుతుంది తీసుకున్నాను. ముందులో ఎవరు ఆశ్రయించడం ఒకటే, దీనికి ముందు ఒకటే కాబట్టి. కానీ ఇదిగా తీసుకుని ముందు ముందులాగా తీసుకున్నట్లయితే ఆత్మని అనుకోవాలంటే ఈశ్వరుడు అనుకోలేదు. ఆ ఈశ్వరుడు వ్యక్తంగా ఈశ్వరుడు కనబడాలంటే మనకి గురువు తగ్గిపోతుండడం ముగ్గురులో సమంగా మనం అనుకోవడం వచ్చే గురువు. కాబట్టి ఆ సద్గురుదేవుల ఆశ్రయంలో ఉండి రాశారు కూడా చెప్పారు. ఆశ్రయం ఉండడం అంటే ఏంటి, వారు చెప్పిన విషయాలను మీరు మనం ద్వారా ఇంటర్నలైజ్ చేసుకుని, విద్యాశాస్త్రం ద్వారా ఇంటర్నలైజ్ చేసుకుని వాటిని మన స్వరూపంగా మార్చుకుని మనం వాటిని వాటి యొక్క ఏ లక్షణాలు అయితే మనల్ని ఆశిస్తున్నారో మనకు ఆ లక్షణాలనే మనం అలవాటుగా మార్చుకుని దాన్ని మనం వ్యక్తపరిచే స్థితి వస్తే ఆ ఆశయానికి అర్థమవుతుంది అని వాళ్ళు దాస్గారు చెప్పారు. సో అటువంటి విధంగా మనం మార్చుకోవాలంటే ఉండాల్సిన బుద్ధిని మనకి ఇచ్చే దేవుడు అంటే ఇది ఆ పవర్ సోర్స్ ఎక్కడ ఉంది. ఈ పవర్ సోర్స్ ని మనం నిత్యం ఛార్జ్ చేసుకోవాల్సింది. లౌకికంగా ప్రాపంచికంగా మనం ఎంత డిస్టర్బ్ అవుతున్నాము అంటే మా గతంలో ఒకసారి సెల్ ఫోన్ ఛార్జ్ పెట్టుకుంటే మనకు ఒక రోజు దాకా వచ్చేది. ఇప్పుడు ఉన్న తాకి రోజుకి రెండు సార్లు మూడు సార్లు ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. అంత తాకి మనం ఫేస్ చేస్తున్నాం విషయ సంపర్కం వల్ల. సో దాన్ని మనం సెట్రై చేసుకోవాలంటే మన బుద్ధి కూడా ప్రపోర్షనేట్ గా దాని తగ్గట్టుగా మనం దాన్ని ఎప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఏంటంటే మనం ఎంత వేగంగా మనకి ఎంత దృక్కుతోటి విషయాలు మనల్ని బాధ పెట్టడానికి ట్రై చేస్తున్నాయో అంత వేగంగా దాన్ని అధిగమించే వేగంతో మన బుద్ధి మనం బలం పెట్టుకుంటూ పోవాలి అంటే ఆ పవర్ సోర్స్ పెరగడం. ఇది మనందరికీ అనుభవంలో ఉన్న విషయం. నేను ఉదాహరణలు చెప్తున్నాను కానీ ఉదాహరణలు ప్రతి వారి జీవితంలో చూస్తూనే ఉంటాయి, మనందరికీ అర్థం ఎగ్గునే ఉంటాయి. ఎవరికి వారు అనుభవించుకుంటే వారి జీవితంలో జరిగిన సంఘటనలు వీటన్నీ కూడా ఎక్కడో చోట ట్యాలీ అవుతుంటాయి. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మన వృత్తిని మనం పదులు పెట్టుకోవడం. ఈ పదులు పెట్టుకునే వృత్తిని ఇలా ఉంచుకోవడం కోసం నిరంతరం మనం ఆ పాదాన్ని వదలకుండా ఉంటాం, వదలకుండా ఉంటాం. ఆ వదలకుండా ఉండగలిగే శక్తి వాళ్ళకి వాళ్ళు ఉదాహరణ ఎక్కువ నేను చదివాను ఏంటంటే బుద్ధి కర్మానుసారణి అన్నప్పుడు ఏమంటారు దాన్ని ఒక ఒక లిమిట్ తీసుకున్నట్లయితే బృందావనే ఒక లిమిట్ అయితే ఇది మన కర్మభావాన్ని వదిలేసి మనని ఈ రకంగా ఈ సంఘటన సిచ్యువేషన్ ఇలా ప్రవర్తించమని బుద్ధి మనని ప్రేరేపించింది అనుకోండి. మన కర్మలు అనుసరణ అంటే కర్మాన్ని ఎలాగైతే మనం డిసైడ్ చేస్తాయో వారి విధంగా మనం ప్రేరణ పొందుతున్నప్పుడు ఏ రకంగా మన బుద్ధి మనకు గైడ్ చేస్తుంది అంటే
ఆ లోపల
అంటే ఆ మనిషి లోపల
మన బుద్ధి కౌశలంగా ఉపయోగించుకొని ఆ ప్రాబ్లం నుంచి కవర్ అవ్వాలి అంటే ఏమి చేయాలి అనే దాని దగ్గర గురువు అనుగ్రహం అవసరంలో వస్తుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే కర్మ అనేది ఎట్లాంటిది అంటే ఒక ఆవుని ఒక తాడు కట్టేసి ఒక తాడుతోటి ఒక స్తంభాన్ని కట్టేసి వదిలేస్తే ఆ తాడు ఎంత నీళ్ళు ఉందో అంత నీళ్ళు వరకు ఈ ఆవు వెళ్తుంది రెడగలదు, ఆ తర్వాత రెడలేదు. సో ఈ పరిధిని మన చేసిన కర్మ ఆ కర్మ వచ్చిన వాసులలో అవి కలిగించే ప్రారంభం డిసైడ్ చేస్తుంది. ఈ పరిధిలో మనం ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా ఆ తాగిడి నుంచి తప్పించుకోవాలి అనే ఒక చక్కటి మంచి బుద్ధిని మనం సంపాదించుకోవాలంటే సంపాదించుకుంటే అది ఈశ్వరాడు మనం సాధించుకోగలిగితే అది డిసైడ్ చేస్తుంది. ఒక సిచ్యువేషన్ మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఒక మనిషి మనల్ని బాధ పెట్టినప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి, అలాగే మనం ఒకటి బాధ పెట్టకుండా ఎలా ఉండాలి, వెంటనే మన విచారణ ద్వారా దానిని మనం ఎట్లాగా రాకుండా అటువంటి సిచ్యువేషన్ మనం మేనేజ్ చేసుకోవాలి అంటే వితిన్ దట్ లిమిట్. అంటే ఏంటంటే ఒక ఆవునే ఎగ్జాంపుల్ తీసుకుందామని చెప్పినట్లయితే ఎక్కడికి వెళ్ళి ఏ గాడి ఏ గడ్డి పడిన తినాలి అనే డిసిషన్ మాత్రం ఆ ఆవునే ఉంటుంది. ఆ బుద్ధిని ఉపయోగించినట్లయితే ఆ గడ్డి పడిన ఏది వదలాలని వదిలేసి ఏది తినాలని తినగలిగే శక్తి ఈ బుద్ధి ఈశ్వరాత్మకమైన పొందితే అది ఆ ఆవునే అనుకుంటుంది. అంటే కర్మను తప్పించుకోలేము అనేది ఒక గమ్మురులైతే ఆ కర్మని సంబంధించిన ప్రారంభాన్ని అనుభవించే స్థితిలో మనం దాన్ని ఏ రకంగా అధిగమించాలి అనే విషయంలో మన బుద్ధి షార్ప్గా పనిచేసి మనని గర్భాన్ని అనుభవిస్తూనే మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చేయడానికి ఆ బుద్ధి మళ్ళీ ప్రేరణ కలిగిస్తుంది. దాన్నే మనకి ఒక నీతి కూడా ఉండాలి, సంసార విషయాల క్రియ ఎలాగా అంటే ప్రతి కర్మానుసారి నైపుణ్యం కూడా ఒక ఆలోచించకుండా ఏమి చేయొద్దు అని ఒకటేమో ఒక చోట హెల్ప్లెస్ అని చెప్తున్నాం, కర్మ వెనకాలే పోవాలి అని చెప్తున్నాం. రెండోది ఏంటంటే ఆలోచించకుండా ఏమి చేయొద్దు, ఇన్నింటికి సమన్వయం అంటే ఎట్లా వస్తుంది అంటే దీనివల్ల వస్తుంది. అంటే ఈ మనం గుర్తుపెట్టుకుని కర్మ అనుభవించాల్సిందే, ప్రారంభాన్ని అనుభవించాల్సిందే. అనుభవించే క్రమంలో ఇవన్నీ కూడా బాబుజీ మనకు కలిగించే ప్రేరణలే అనుకుంటున్నాం. కాబట్టి బాబుజీ ఇచ్చిన బుద్ధినే ఉపయోగించుకుని ఆ బుద్ధితోటి ఈ ప్రారంభాన్ని అనుభవించే క్రమంలో మనం చేయాల్సిన మంచి పనులు ఏంటి, మనం చేయవలసిన చేయకూడని చెడ్డ పనులు ఏంటి అనేది మనం డిసైడ్ చేసుకుని అర్థం చేసుకుని ఎందుకంటే నిరంతర గురుకుంటూ మనం గురుకుంటున్న సంవత్సరంలో ఉన్నాము, నిరంతర సత్సాంగత్యంలో ఉన్నాము, నిరంతర సద్గురు సమాశ్రయంలో మనం ఉన్నాము. కాబట్టి ఆ వైబ్స్ మనకి కంటిన్యూస్ గా ఎక్కువ ఉంటూనే ఉన్నాయి, ఆ వైబ్స్ అన్ని అంటే అందుబాటులోనే ఉన్నాయి. కాబట్టి ఈ వైబ్స్ ని అందించుకునే విధంగా మన బుద్ధి అనే ఒక రిసీవర్ యొక్క యాంటీనా సరిగ్గా రిసీవర్ సరిచేసుకున్నాం, ఆ వైబ్స్ ని మాత్రమే మనం గ్రహిస్తూ డిస్కార్డ్ చేయవలసిన వాటిని డిస్కార్డ్ చేసుకుంటూ మన బుద్ధి మనకి కరెక్ట్ గా నడిపిస్తుంది. ఆ ప్రారంభం కూడా ఈజీగా మనకి మనం అధిగమించగలుగుతాం. అంటే ఏంటంటే ఎప్పుడైతే అంటే ఈ స్వభావం యొక్క మార్పుకి దారి తీయడానికి అవకాశం, స్వభావం అనేది ఎట్లాంటిది అంటే ఒక మిషన్ ఇంపాసిబుల్ అంటుంది అనుకుంటున్నాం, ఇంపాసిబుల్ ప్రారంభం తెప్పించుకోలేము, ఖచ్చితంగా అనుభవించాల్సిందే. సత్తులు అనుభవం ఉండడం వల్ల మనం ఏం చెప్పుకుంటున్నాము, ఆ ప్రారంభం యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది, దాన్ని అనుభవించే శక్తి పెరుగుతుంది, ఈజీగా మనకి ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేయడానికి మనకి మంచి మార్గం దొరుకుతుంది అని మనం చెప్పుకుంటున్నాం. అది చెప్పుకుంటూ ఉండాలంటే ఏంటంటే స్వభావాన్ని మార్చుకోవడానికి బుద్ధి ఉపయోగించేది ఏ బుద్ధిని మనం ఉపయోగిస్తున్నాము, ఆ బుద్ధి మనని ఎప్పుడు కూడా మంచి కర్మల వైపు మాత్రమే మార్చు చేస్తూ ఉండాలి. సో ఆ సత్కర్మలని మనం చేసుకుంటూ ఉంటే అంటే అది కూడా మనం నిష్కామంగా అంటే కడుపు దుర్జాగమే కూడా ఫలత్యాగం ఫలత్యాగం చేసేసి స్వామికే ఇది నేను నా నేను అహంకారం లేకుండా ఇవన్నీ మనం చేస్తూ ఉంటే ఈ కర్మల వల్ల ఏదైతే ఫలం ఉంటుందో ఆ ఫలం మనని ఈ యూజువల్ కాంప్లిమెంటరీ స్టేట్ లో తీసుకుని వెళ్ళి బుద్ధిని కాపాడి బుద్ధిని తప్పుదారిలో చిన్న దారిలో పెట్టి మనని ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా అధిగమించడానికి అవసరమైన శక్తిని మనకి అందిస్తుంది. అంటే ఎప్పుడు మనం చెప్తుంది మనం చేసే పుణ్యాలే మనం నటిస్తాయి. ఎటువంటి పుణ్యాలవి? నిష్కామంగా చేసే కర్మల కాదు పుణ్యాలు, కలచాగా చేసి చేసే కర్మ పుణ్యాలు. అంతే ప్రతిఫలం ఈశ్వర ప్రసాదంగా మనం భావిస్తూ చేసే పుణ్యాలు కర్మల కాదు పుణ్యాలు. ఇటువంటి పుణ్యాలని మనం చేసుకుంటూ పోగలిగితే మనకి ఇందాక చెప్పినట్లుగా మన బుద్ధి మనల్ని ప్రాపర్ గా అదుపులో పెట్టుకోవడానికి, మనల్ని అదుపులో పెట్టడానికి, మన స్వభావాన్ని మార్చడానికి కానీ స్కోప్ ఉంటుంది. ఈ పుణ్యాలు ఎలాంటి పుణ్యాలు అంటే చెప్తున్నారు అదే వనే వినే చెట్టు జలా నచ్చి మహాత్మలే పరమస్తే శుద్ధం ప్రణత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాన్ని పురాకృత. మనం చేసే పుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పుకున్న కర్తృత్వ త్యాగం చేసి నిష్కామంగా ప్రతిదాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తూ చేసే ఏ కర్మలైతే ఎటువంటి పుణ్యాన్ని మనకు అనిపిస్తున్నాయో ఆ పుణ్యాలు మనం ఎక్కడున్నా సరే మనకి కాపాడి దరిచేరుస్తాయి. అటువంటి పుణ్యాలని మనకి నిరంతరం సత్పుత్తి మనం చేయగలుగుతున్నాం. ఇక్కడ నిరంతరం చేసే శక్తి అంటే విషయ ప్రపంచంలో సంపర్కంలో మనం ఉన్నాం కాబట్టి వాటి తాకి వాయుసాంతం మనం గమ్యంతో చెప్తున్నారు. ఒక్క ప్రాబ్లంతో ఒక చిన్న చలనం వచ్చి మనం ఏదైనా విషయ సంపర్కంలో ఇబ్బంది పడ్డా కూడా అది మనం చేసే సాధన అంతా మనకి దయచేసుకుని మనని అది ఉపయోగం లేకుండా చేస్తుంది. కాబట్టి అటువంటి వాటికి సంపర్కం వల్ల ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మనకి మనం కంట్రోల్ చేసుకుని మన ఎందుకంటే వాటిని మనం పొందగలిగినట్లయితే మనకి ఇది సాధ్యమవుతుంది. అంటే సాధన అనేది మనకి సద్గురుదేవు చూపించారు ఎలా చేయాలని చూపించారు. కానీ డే టు డే చెత్త ఛాయలో ఉన్నాం క్షణం మనకి స్మరణ వస్తూనే ఉంటుంది, క్షణం మంచి స్మరణే వస్తూ ఉంటుంది, అయినా మాయ పంపుతూనే ఉంటుంది. ఆ మాయని మనం అధిగమించాలంటే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు ఆ బాధను వదిలిపెట్టకూడదు. ఎప్పుడు ఆ బాధ తీరాలి. ఎలా ఆ మాయ ఎలా మనకి ఇబ్బంది పెడుతుందో కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్యనే బృందావనంలో అమ్మ పూజ చేస్తూ చాలా అర్థంగా పూజ అంతా మనం గమనిస్తూనే ఉన్నాం చేస్తున్నాం. ఆ సాయంత్రం కూడా స్వర్ణకి చేసే పూజ చేసేది. ఆ చేసిన రోజును చూశాను చాలా సిన్సియర్గా బాగా అవుతుంది అంతా ఆయన ఇలా చూపించే టైంకి పక్కన నారాయణ దాస్ గారు ఆయన అంగులు సత్యనారాయణ గారు నాకు చేయి చూపిస్తున్నారు హారతి అందుకోమని చెప్పడం ఆయన ఉద్దేశం. కానీ అదే టైంకి ఒక డిఫ్లెక్షన్ వచ్చింది, విషయం వచ్చింది, మరొకరు ఎవరో లేచి నిలబడి ఏదో సంగతి చేయడమో పెట్టడమో మూమెంట్ జరిగింది. నా దృష్టి దాని మీద అంటే ఆయన తప్పలేదు, ఆయన నన్ను ఎలర్ట్ చేస్తున్నాడు, చూడు హారతి వస్తుంది, నేను ఇంకేదో చూస్తున్నాను. అదే టైం అక్కడే ఆయన చెప్పింది అర్థమయ్యే లోపు ఆ హారతి చేస్తున్నారు. అంటే మనం చూసాం కదా దేవదత్తుడు గారు చెప్తున్నారు, చెప్తూ ఉంటారు జగన్మహారాజు గారి అంటే చెప్తూ ఉంటారు రికార్డు పెట్టి ఓ పక్కకి మార్చి కాలు మార్చుకునే లోపు తత్వజ్ఞానం ఉండదు కదా. అంత లిప్త పాటు కాలంలో మైండ్ డిఫ్లెక్షన్ కావడం వల్ల విషయం చెందడం వల్ల మనం ఒక హారతిని మనం అమ్మాయి ఇచ్చే హారతి మనం తీసుకోవడానికి మనం అవకాశాన్ని క్షణం కూడా కావాలి. అంటే ఏంటి మాయ మనకి ఎంత స్పీడ్గా వచ్చి మనకి అవుతుందో అనే దానికి ఒక చక్కటి ఉదాహరణ. ఇలాంటివి నిరంతరం కోపంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇది అదే చేసాలంటే మాత్రం నిరంతరం అందులో ఉండి తీరాల్సిందే అవసరమే లేదు. అది చేస్తూ ఉంటే మనం ఈ విషయ సంపర్కాలు చేసి మనం బయట పడగలుగుతాం. సో దీని నుంచి మనం ఈ పాట నిత్యం నిత్యం మనం విద్యార్థులపై ఉండాలి, ఈ పాటలు ఇలా పెంచుకుంటూనే ఉండాలి. ఇవన్నీ తెలియని విషయాలు, అందరికీ తెలిసిన విషయాలే. మనం మనం ఒకసారి పునశ్చరణ చేసుకుంటున్నాము, పునశ్చరణ చేసుకుని అవి మనసు పట్టించుకోవడానికి ప్రయత్నం చేసుకున్నాము. సో ప్రయత్నం చేసి ఎంతవరకు లోపలికి ఇంటర్నలైజ్ చేసుకోగలుగుతాము, ఇంటర్నలైజ్ చేసుకోగలుగుతున్నాము అంటే అర్థం ఏంటంటే ఒక సిచ్యువేషన్, ఏదైతే ఒక సిచ్యువేషన్ మనకు బాధిస్తుందో ఆ సిచ్యువేషన్ మనం బాధపడకుండా ఉండగలిగితేనే అది దాన్ని మనం ఇంటర్నలైజ్ చేసుకోగలిగాం. అదేవిధంగా ఎవరైనా మనకి బాధ పెట్టినప్పుడు మనం బాధపడకుండా ఉండగలిగితేనే అది మనం ఇంటర్నలైజ్ చేసుకోగలిగాం. సో కాబట్టి అటువంటి స్థితికి మనం చేరాలి. మనం భగవంతుని సద్గురుదేవుని మనం ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమంలో ఈ విధంగా నాకు మీ ముందు నిలబడి మాట్లాడగలిగే శక్తిని ప్రజ్ఞను ఇచ్చినందు వారికి మనపూర్వక ప్రణామాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ వహిస్తూ మనల్ని నడిపిస్తున్న సద్గురు స్వరూపులు మాతాజీ వారికి ప్రణామాలు చేస్తూ సెలవు చేసుకుంటున్నాం. శ్రీ సద్గురు మహాశయ.